పక్కనే సాగు దెబ్బలు తగులుతున్నాయని తెలిసింది నాకు. ఇదిగో చూడండి నడ్డి విరిగిపోయినట్టు అయిపోయింది. ఏమిటి కారణం, అతడెవరు అని అన్నట్ట. అప్పుడు ఆయన నవ్వి, ఆయన్నే గుర్తించలేదా, ఆయన శ్వేతద్వీపవాసుడు, యజ్ఞ వరాహమూర్తి అంటారు ఆయన్ని, మహర్షులలో చాలా గొప్పవాడు. సాక్షాత్తు వరాహ అవతారం వచ్చినటువంటి విష్ణువు ఓసారి ఆ హిరణ్యాక్షుడిని చంపేసి వరాహ అవతారంలో ఇలా దాడించేట ఒళ్ళు. ఆ దాడించినప్పుడు ఆ తెల్లగా ఉండేటటువంటి వరాహమూర్తి శరీరం నుంచి 4 రోమములు కింద పడ్డాయి. ఆ 4 రోమములు కలిసి ఇదిగో ఈ శ్వేతవరాహమూర్తి, యజ్ఞవరాహమూర్తి అనే మహర్షిగా రూపుదిద్దుకుంది. ఈ మహర్షి చిరంజీవి, ఆయనకి మృత్యువు లేదు. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం నుంచి ఆవిర్భవించిన వాడు. ధర్మాన్ని భూలోకంలో ఎంతో కొంత నిలబడుతోంది అంటే దానికి కారకుడు ఆయన. ఇవాళ కలియుగంలో ఇలా 10 మంది కూర్చుని ఇంకా పురాణాసక్తితో ఉన్నారంటే, లలితా సహస్రనామ పారాయణం చేసేవాళ్ళు ఉన్నారంటే, విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాళ్ళు ఉన్నారంటే, అక్కడక్కడ ఇంకా దేవీ భాగవతాలు మొదలైన పురాణాలు చెప్పించేటటువంటి వాళ్ళు ఉన్నారంటే, ఆలయాల్లో ఇంకా కొంతమంది జనాలు ఉన్నారంటే, దానికి కారణం ఆ యజ్ఞ వరాహమూర్తి. 10 మంది చదువుకోవడానికి స్తోత్రాలు ప్రింట్ చేసి పంచేవాళ్ళు ఉన్నారంటే కారణం ఆ యజ్ఞ వరాహమూర్తి. 10 మంది ఇంకా ధ్యానాన్ని పొందుతున్నారు అంటే, యోగాభ్యాస తత్పరులై ఉన్నారు అంటే, మనస్సులు పారమార్థికమైనటువంటి ఆనంద అనుభూతులు పొందుతున్నారంటే దానికి కారణం ఆ యజ్ఞవరాహమూర్తి. ఆయన ఈ హిమవత్ పర్వత ప్రాంగణాల్లో తిరుగుతూ ఉంటాడు నిరంతరం. ఆయన తిరుగుతూ తిరుగుతూ ఎక్కడైనా మరీ పెచ్చు పెరిగిపోయింది అధర్మం, ఇక్కడి బీభత్సకాండ సృష్టింపబడబోతోంది, ఇక్కడంతా దుష్టులు తప్ప మరొకరు లేరు, బంధుర కష్టములు ప్రజలను బాధలు పెడతాయి అనుకున్నప్పుడల్లా ఆయన టక్కున అక్కడికి వస్తాడు. కనీసం పట్టుమని 10 మందిని ఆయన తన యొక్క ప్రభావంతో మారుస్తాడు. తద్వారా 100 మంది కూడా నీ గుప్పెట్లోకి రాకుండా కాపాడతాడు. ప్రతి 100 మందిలోనూ 10 మందిని ఆయన అడాప్ట్ చేసుకుంటాడు, దత్తత చేసుకుంటాడు. అలా వాళ్ళ ద్వారా మళ్ళీ లోకంలో కొంత ధర్మాన్ని నిలబెడతాడు. లేదనుకో, అబ్బాయి నీ దెబ్బకి ఈ భూమండలం ఏనాడో వెళ్ళిపోను, భూమి ఉండదు, అంతా ప్రళయంతో మునిగిపోను, పరిపూర్ణంగా ఒక కలిపురుషుడు మాత్రమే గనక ఈ భూమండలంలో ఉంటేట అప్పుడు భూమండలం నీళ్లలో కలిసిపోతుందట. అదే ప్రళయం అంటే. కాబట్టి పూర్తిగా నీ ప్రభావానికి ఈ సృష్టిని లోను కానివ్వనివ్వకుండా ఆ వరాహమూర్తి కాపాడుతూ ఉన్నాడు. అంతటి వాణ్ణి ఏకంగా నువ్వు పట్టేసుకుందావని వెనకాతలుగా వెళ్ళావు. ఆయన మహాశక్తివంతుడు. ఆయన చుట్టూత కాంతి వలయం తిరుగుతూ ఉంటుంది. ఆ కాంతి వలయం వెంటబడిన వాణ్ణి, పాపపు చింతనతో ఉన్నవాణ్ణి అయితే మాత్రమే విసిరిబారేస్తుంది దూరంగా. ధర్మచింతనతో వెళ్ళేవాణ్ణి మాత్రం విసరదు. ఇప్పుడు ఈ కలికాలంలో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఎవడైనా కళ్ళు మూసుకు ధ్యానంతో ఉంటే హృదయంలోనూ నాభిస్థానమందు ఈ కంఠస్థానంలోనూ భ్రూమధ్యంలోనూ ఈ 4 చోట్ల దివ్యమైన వెలుతురు కానీ లేదా ఏదో తెలియనటువంటి ఒక దివ్య చైతన్యం అటు ఇటు తిరుగుతున్నటువంటి అనుభూతిని ఆ యజ్ఞవరాహమూర్తి కలిగిస్తాడు. అంచేత ధ్యానముగ్గులై ఉండేటటువంటి వాళ్లకు ఆయన ఆరాధ్య దైవుడు అవుతాడు. ఆయన ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తి స్వరూపం, అమ్మవారి యొక్క మారుమూర్తి అన్నమాట. భగవంతుట్ట భూలోకంలో అవతరించేటప్పుడు ఒంటరిగా అవతారం చెందట. ఆయన ఒంటరిగా అవతారం చెందితే ఏ పని చేయలేట. ఒక్క మగవాడు ఏ పని చేయలేడు, ఒక్క స్త్రీ ఏ పని చేయలేదు. ఈ ఇద్దరి యొక్క సంయోగ అవతారం అయితేనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దొరుకుతుంది. కానీ మనకు మహాభాగవతంలో 21 అంశావతారాల్లో రాముడు భార్యాసమేతుడై భూలోకంలోకి వచ్చాడు, సీతాదేవి కూడా ఉన్నది, కృష్ణుడికి కనపడుతోంది మీకు. కానీ వరాహావతారం కానీ నృసింహావతారం కానీ వీటిల్లో స్వామివారు ఒక్కరే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని దేవతలు అమ్మవారు స్తోత్రం చేశారు. అంచేత చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఆయన ఏ పని చెయ్యలేడు, కూడా పెళ్లి చేసుకున్న ఒక భార్య కనపడటం లేదు. అందుకని చాలామంది అంటారు, పాపం వామనావతారం కానీ ఇంకో అవతారం కానీ అవతారాల్లో అమ్మవారు ఎందుకు పుట్టలేదండి అని. అదే ఆ రహస్యాన్ని ఈ భవిష్యత్ పురాణం క్లియర్ చేస్తోంది. ఏమనంటే,
భగవంతుడు ఎప్పుడు అవతరించినా అమ్మవారు లేకుండా అవతరించలేదు. ఎన్ని అవతారాలు ఎత్తిన 21 అవతారాలు. అయితే రామావతార కృష్ణావతారాల్లో అమ్మవారిని పెళ్లి చేసుకున్నాడు ప్రత్యేకంగా. వేరే అమ్మవారు వేరే అయ్యవారు విడివిడిగా పుట్టారు. మిగతా అవతారాల్లో జగన్మాత తన శరీరంలో కలిసిపోయి పుట్టిందిట. అది అయ్యవారు అమ్మవారు కలిసిపోయి పుట్టారు. అంచేత యజ్ఞవరాహమూర్తి అంటే ఆయనలో ఉండేటటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపే శక్తి అమ్మ, ఆ రూపం అయ్య. అలాగే నరసింహస్వామి వారు ఉన్నారు, ఆ హుంకార ధ్వని చీల్చేటటువంటి శక్తి అమ్మ, ఆ రూపం ఆయన. కాబట్టి లోపలే అమ్మ కూడా ఉన్నది, జగన్మాత కూడా. ఈ వరాహమూర్తి ఇలా విదిలించినప్పుడు ఆ పడిన 4 వెంట్రుకలు ఆ అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు. ఆ అమ్మవారి శక్తి స్వరూపాలే ఈ వరాహమూర్తి అనే ఋషిగా అవతరించాయి. కాబట్టి ఆయన లోకములో ఆ శక్తి స్వరూపం యొక్క గొప్పతనాన్ని, ధర్మాన్ని ఇంకా కొంత నిలబెడుతున్నాడు అని కలిపురుషుడికి చెప్పాట. చెప్పగానే కలిపురుషుడు ఆశ్చర్యపోయాడు. మహాత్మా, అయితే ఈ కథాక్రమం విన్నటువంటి వాళ్ళకి కలియుగ దోషం తగలకుండా నేను వరమిస్తున్నా, నే పట్టుకోను అన్నట్ట. వెంటనే ఆయన ఏమన్నాడు, ఆనందపడిపోయి, ఈ యజ్ఞవరాహమూర్తి భూలోకంలో సంచరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ఈ కథాక్రమాన్ని ఎవరెవరు వింటారో అటువంటి వారు ధన్యాస్స పురుషా స్త్రీ, అటువంటి పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు ధన్యులు. యోర్చయంతి సదా యజ్ఞవరాహమూర్తిం, ఎవరైతే ఎల్లప్పుడూ ఇందులో ఉన్న యజ్ఞవరాహమూర్తిని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేస్తారో, ఈ కథను వింటారో, అటువంటి వాళ్ళు ధన్యాత్ములవుతారు, వాళ్ళని కలిపురుషుడు పట్టుకోడు. అంతేకాదు, రాబోయేటటువంటి దశాబ్దాల్లో వచ్చే ఆర్థికపరమైన సంక్షోభాదుల్లో వీళ్ళకి ఎక్కువ ప్రమాదం ఉండదు, పరిపూర్ణమైనటువంటి ప్రభావం పడదు. బయటవాడు 100 రూపాయలు నష్టపోతే వీడేదో 50 రూపాయలతో బయటపడతాడు. ఈ విధంగా యజ్ఞవరాహమూర్తి యొక్క కథాక్రమాన్ని విన్నటువంటి కలిపురుషుడు కూడా ఆనందంగా ఈ వరాన్ని ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాట. అలా వస్తూ ఉంటే ప్రస్తుతం గుజరాత్ అని మనం పిలుస్తున్నాం, దాన్ని పూర్వకాలంలో గూర్జరము అనేవారు, సంస్కృతంలో గూర్జర దేశం అంటారు. ఈ గూర్జర దేశంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఒకప్పుడు గాంధీ గారు కూడా పుట్టినటువంటి పవిత్ర దేశమే అది. ఆ పవిత్ర దేశంలో నువ్వా నేనా అనేటటువంటి భేదభావాలు పెరిగిపోతాయి. ఇక్కడ ముఖ్యంగా హైందవ మతం యొక్క ధ్వంసం అనే కాండ ఈ గుజరాత్ దేశం నుంచి ప్రారంభమవుతుందట. 2010 నాడు 5 మాత్రమే గుజరాత్ దేశంలో మిగులుతారట, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోతారట. ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజానీకంలో 1-5 మాత్రమే మిగులుతారు, తప్ప మిగతా అంతా పోతారు. ఆశ్చర్యకరం ఏంటంటే, మన గురించి పాపాత్ములు అని పురాణాల్లో చెప్పినటువంటి వాళ్ళే, మనలో క్రమేపీ ఇక్కడ సంస్కారం పెరుగుతుందట ఆంధ్రుల్లో. కాబట్టి ఈ ధ్వంసం అయ్యేటటువంటి కాలంలో ఈ ఆంధ్రదేశంలో ఉండే వాళ్ళలో 1/2 జనాభా మాత్రం మిగులుతారట. ఆంధ్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళు 1/2 మిగులుతారు, ఎక్కడో 5 మిగులుతారు, మనకేకంగా 1/2 మిగులుతారట. బీహార్ అని వాళ్ళు మనం పిలుస్తున్నాం, అది ఆ రోజుల్లో మగధ అనేవారు. దానికి గంగానది ప్రాంతంలో ఉండేటటువంటి సారవంతమైనటువంటి దేశంగా ఆనాడు భావించారు మగధ దేశం. దానికి రాజధాని పాట్నా అంటున్నాం ఇవాళ, దాన్ని పాటలీపుత్రము అనేవారు. ఈ పాటలీపుత్రం గురించి కూడా చాలా వివరంగా చెప్పుకొచ్చారు ఈ 10 ఏళ్లలో అక్కడ జరిగేటటువంటి విచిత్రమైనటువంటి మార్పులు. ఒకప్పుడు అక్కడ 3 మహాపండితోత్తములు ఉండేవారట, సంస్కృత భాషలో చాలా గట్టివాళ్ళు వీళ్ళు, ఇక అంతటి పండితులు లేరు. అటువంటి మహాపండితులు 3 తమ భార్యలతో పాటు తిండికి ఇబ్బంది పడి ఈ మగధ దేశం విడిచిపెట్టి వారాణసి క్షేత్రానికి చేరారట. అక్కడికి చేరాక వీళ్ళు మంచి పండితులైన కారణం చేత పెద్దలు ఎంతోమంది వాళ్ళ దగ్గర చదువుకుని రకరకాలైనటువంటి ధనాలు వీళ్ళకి కానుకలుగా ఇస్తూ ఉండేవారు, ఫీజుగా. డబ్బు బాగా పెరిగింది. ధనం పెరగడంతో వీళ్ళు ఏం చేశారట, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దురదృష్ట సమయమని మద్యపానానికి అలవాటు పడ్డారట.
పసి వయసు నుండి సప్తవ్యసనం బుల ఒక్కదాని వంకకు బోకం రసమయ జగాన విద్యాభ్యసనం వనరించినట్టి భవ్యమనీషుల్ వ్యసనముల పాల జిక్కిరి. చిన్నప్పటి నుంచి ధర్మము దైవము తప్ప మరొక విషయం ఎరగరు, పాండిత్యం తప్ప ఇంకోటి ఎరగరు, భగవత్ పూజ తప్ప ఇంకోటి ఎరగరు అటువంటి జ్ఞానులే. ఇవాళ ఈ ధనం హఠాత్తుగా వచ్చింది, మరి ఏ పూర్వజన్మ దుష్కృతమో వ్యసనం పాలైపోయారు, భార్యల్ని హింసించి ఇంట్లో ఉన్న నగలు కూడా పట్టుకుపోయారు, సంపాదన పోయింది క్రమేపీ, పోయి చివరికి పెళ్ళాలను పోషించడం కష్టమని వాళ్ళని వదిలేసిపోయారట. అందులో మధ్య ఆవిడ అన్నదమ్ముల్లో రెండోవాడి భార్య గర్భవతి. పాపం ఈ ముగ్గురు తిండి సరిగ్గా దొరకని రోజులవి కరువు. ఆ కరువుల్లో భిక్షాటన చేసి ఆకులు అలములు తెచ్చి ఈ గర్భవతి అయిన ఆవిడికి పెట్టి మిగతా వాళ్ళిద్దరూ తక్కువ తిని లేకపోతే అసలు ఉపవాసం ఉండి ఏదో పెంచారు. ఈ అమ్మాయి ఒక అద్భుతమైనటువంటి కుర్రవాడిని ప్రసవించింది. ప్రసవించినప్పుడు లక్ష్మీదేవి కల్లో కనపడి, ఈ కుర్రవాడు నాకు దత్తుడు, నా పుత్రుడు వీడు, మీ అందరూ కూడా నా పుత్రుడిగా భావించి వీడిని పెంచండి, ఒక గొప్ప వరం ఇస్తున్నాను మీకు. ఏంటంటే వీడు నిద్రపోయి లేచినప్పుడల్లా వీడి తలగడ కింద గుమ్మడికాయ అంత బంగారం ఉంటుంది, ఆనాటి సైజు గుమ్మడికాయ, ఇప్పటికి మళ్ళీ ఇంతంత గుమ్మడికాయలు కావు, గుమ్మడికాయ అంత బంగారం ప్రత్యక్షం అయ్యేలాగా నే వరం ఇస్తున్నాను అన్నదట లక్ష్మీదేవి. ఇక ఆనాటి నుంచి వీళ్ళు కలయమో అనుకున్నారు ముందు, కానీ కుర్రాడు నిద్రపోయాక చూస్తే నిజంగానే తలగడ కింద ఉంది ఓ గుమ్మడికాయ అంత బంగారం. వీళ్ళు గొప్ప ధనవంతులయ్యారు. ఏ జగన్మాత అనుగ్రహం వల్ల ఈ పుత్రుడు పుట్టాడో ఆ లక్ష్మీదేవి యొక్క పుత్రుడు, లక్ష్మీపుత్రకుడు అని పిలిచారు వాణ్ణి. క్రమేపీ లక్ష్మి పోయింది. మనం చూడండి చాలా గొప్పవాళ్ళం, తెలివైన వాళ్ళ మానవులం. భగవద్గీతలో భగవత్ తీసేసి గీత గీత ఏం గీత, పెన్నగీత ఏమిటి, ఉత్తి గీత అనడం చాలా దోషం. అలా అంటే భగవత్తునికి సంబంధించిన గీత తప్పది, ఉత్తి గీత అంటే ఏం లేదు, పెన్నతోటో లేకపోతే కర్రతోటో గీసిన గీత అని అర్థం అనమాట. గీత అంటే సరళ రేఖ, అంతకుమించి ఏం లేదు. కాబట్టి భగవద్గీత అనడానికి బదులు ఉత్తి గీత మకరంతం అని పెద్ద పెద్దలు కూడా వాళ్ళకి తెలుసు అయినా పొరపాటు చేసేస్తారు. అహో మహీయసీ జంతోహో అంటాడు అందుకే వ్యాసుల వారు. ఈ మానవులు ఎంత విచిత్రమైన వాళ్ళు, ఈ జీవులు ఎంత ఆశ్చర్యకరమైన ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఎంతో జ్ఞానం కలిగి కూడా పొరపాట్లే చేస్తూ ఉంటారు. పండితులు కూడా చెయ్యకూడదని తెలుసుండి కూడా తప్పులు చేస్తారు, ఇక పామరులు చేయడంలో ఆశ్చర్యమేముందంటాడు. అలాగా భగవద్గీత ఉత్తి గీత అయిపోయినట్టుగా లక్ష్మీపుత్రకుడు కాస్త లక్ష్మి పోయి పక్కన పుత్రక పుత్రక అని పిలవడం మొదలెట్టారు వాణ్ణి. వాడు కొన్ని ఒక పదేళ్ళు వచ్చాక అమ్మవారి ప్రసాదమైనా మీ తండ్రులు వదిలేశారు, మరి కరువు కాటకాలతో లోకంలో ప్రజలు బాధపడకుండా నువ్వేదైనా మహోపకారం ప్రజలకు చెయ్యి అన్నారట తల్లులు. వెంటనే వాడికి చాలా ఆనందం కలిగింది. అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ సంపదలు నేను పొందానన్నమాట.
అవతారమల్దే ఏ అఖిలైక జనయిత్రి కలశరత్న కర గర్భసీమ పాయకయుండు ఏ పరమ పావన సాధ్వి చక్రివాహ మధ్య సౌధవీది తోబుట్టువై ఏ తులిత కాల్చనవర్ణ వెలది వెల్నెలగాయువేల్పునకును అభిషేకమాడు ఏ అభివర్ణితాచార దిగ్గజానీతమౌ తేటనీట నవనిధానంబులేదేవి జవళి సరకులం మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి సరస శుభదృష్టి నిత్యం కాచుగాత.
ఏ జగన్మాత పాల సముద్రం మధ్యలో ఉండే కెరటంలోంచి ఆవిర్భవించిందో, ఏ తల్లి చంద్రుడికి వెంట పుట్టి చంద్రుణ్ణి తన అన్నగా చేసుకున్నదో, ఏ జగన్మాత ఒక అద్భుతమైన భవనంలో ఉంటుందో, ఏమిటా భవనం,
శ్రీ మహావిష్ణువు యొక్క రెండు చేతుల మధ్యలో ఉండే వక్షస్థలము అనే భవంతిలో ఉంటుంది. ఇది ఆవిడ బిల్డింగ్. ఈ భవనంలో ఉంటుందో. ఏ జగన్మాత స్నానం చెయ్యాలి అనుకున్న వెంటనే తూర్పు దిక్కున ఉత్తర దిక్కున ఉండేటటువంటి ఈ రెండు దిక్కుల మధ్యలో ఉండేటటువంటి దిగ్గజాలు అంటే భూమిని అడుగున 8 ఏనుగులు మోస్తున్నాయి. ఈ 8 ఏనుగులు 8 దిక్కుల్లో మోస్తున్నాయి కనుక అష్ట దిగ్గజాలు అన్నారు వాటిని. ఆ దిగ్గజములు రెండు తూర్పు ఉత్తర దిక్కుల నుంచి వచ్చి తమ తొండముతో స్వచ్ఛమైన నీటితో అమ్మవారిని స్నానం చేయాలనుకున్నప్పుడల్లా అభిషేకం చేసి ఆవిడికి స్నానం చేయిస్తూ ఉంటాయో అటువంటి జగన్మాత నవనిధులు అలంకారాలుగా చేసుకునే తల్లి నిత్యము ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ సరస శుభదృష్టితో చూచి కాపాడాలి అనే దృష్టితో ఒక శుభముహూర్తంలో తన దగ్గర ఉన్నటువంటి దానితో ఆ ప్రదేశంలో ఓ మంచి ధర్మసత్రాన్ని ప్రారంభించాట. అక్కడ నో రికమెండేషన్స్ విల్ బి అలోడ్. ఎవడన్నా నేను ఫలానా మంత్రి గారి దగ్గర నుంచి వచ్చానండి అంటే ఎవరు. అక్కడ అర్హత ఏమిటంటే ఎవరికైనా గది ఇవ్వాలన్నా భోజనం పెట్టాలన్నా వాడు ఆకలితో ఉండాలి, దైవ భక్తితో ఉండాలి. ప్రధానం ఆకలి. వాడు ఎంతవాడైనా కుల మత భేదాలు లేవు, ఆకలితో ఉంటే వాడికి భోజనం పెట్టేటివే. కానీ 10 మంది ప్రాణం తీయడానికి కత్తి ముచ్చుకు పోతూ నేను వాళ్ళని చంపాలి కాబట్టి పీకిదాకా పెట్టంటే వాళ్ళకి భోజనం పెట్టరు అక్కడ. కాబట్టి వాళ్లలో కాస్త నీతి నిజాయితీలు ఉండాలి. ఇలాంటి వాటితో ఉండే భోజనశాల పెట్టాట. అక్కడ ఇలా భోజనశాల పెట్టి ఒక పటం వేళ్లాడదీశాడు. తన తల్లుల యొక్క 3 అందులో ఉన్నారు. వాళ్ళు 3 ఎంతో కష్టపడి నన్ను పెంచారు చిన్నప్పుడు అని రుణం తీర్చుకోవడానికి ఆ బొమ్మలు 3 అక్కడ వేళ్లాడగట్టాట. ఒక రోజున ఆ సత్రంలో తిండి లేక భోజనానికి వచ్చారు కొంతమంది. వాళ్ళు వచ్చి ఎగాదిగా పటాలకేసి చూశారట. వెంటనే కాపలా వాళ్ళు ఈ పటాలను ఎగాదిగా ఎంతసేపటికి వదలడం లేదు, వీళ్ళు గంటైనా అరెస్ట్ తీయండిరా వీళ్ళని అని బంధించి పట్టుకొచ్చి ఈ పుత్రకునికి అప్పగించారట. స్వామి, వీళ్ళెవరో మీ తల్లిగారుల యొక్క పటాన్ని తెగ చూస్తున్నారండి అని. ఎవరు వీరు? ఎవరైనా తెలియని పటాన్ని ఒకసారి చూసిపోవాలి, వీరు గంటల తరబడి చూడడానికి కారణమేమిటన్నాడు ఆయన. అయ్యా, తమరేం తప్పుగా అనుకోంటే ఓ విషయం చెబుతానండి, ఆ 3 మా భార్యల్లో ఉండడం వల్ల మాకు అనుమానం వచ్చి చూచామండి అన్నారట వాళ్ళు. మీ పేర్లు ఏమిటన్నాడు? ఫలానా అన్నారు. అప్పుడు వాళ్ళ తమ తండ్రులే అని అర్థం చేసుకున్నాడు ఆయన. తల్లి గర్భంతో ఉన్నప్పుడు తిండి పెట్టకుండా వ్యసనాల పాలైపోయి పారిపోయిన వాళ్ళు వీళ్ళు అని గ్రహించి వెంటనే ఆయన గారు తల్లి తండ్రులకు అప్పగించాడు తల్లులకి. వాళ్ళు సంతోషించారు, నాయన నీ వల్ల మా భర్తలను పొందాము అని. ఈ దిక్కుమాల బుద్ధి ఉంటుందిగా, ఆ బుద్ధి ఎక్కడికి పోదు. వీళ్ళు అబ్బాయి దగ్గర బాగా బంగారం ఉంది, అందరికీ భోజనం పెడుతున్నారని కనిపెట్టి ఇలా చొక్కా తీసి అలా తగిలించగానే అందులో ఉండేటటువంటి బంగారు రోకలు పట్టుకుపోయి ఆడటం మొదలెట్టారట. మళ్ళీ జేబుల్లో డబ్బులు ఏ రోజుకు ఆ రోజు జెండా పైకప్పు రాజు మాయమైపోతున్నా ఏమిటా అని ఈ పుత్రకుడికి అనుమానం వచ్చింది. ఎంక్వైరీ చెయ్యగా చేయగా ఎవరో కాదు కన్న తండ్రులు మహానుభావులు ఈ పని చేస్తున్నారని అర్థమైంది ఆయనకి. వెంటనే పిలిచి ముందు నమస్కారం చేశాడు. ఆ తర్వాత అన్నట్ట, మీ బుద్ధికి మారదా? తండ్రులు కాబట్టి దండం పెట్టాను, శిక్షించలేక కొడుకు జేబులోంచి దొంగతనం చేసి వ్యసనాలకు ఖర్చు పెట్టే తండ్రులు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటారా? చిచ్చిచ్చి ఇటువంటి దోషాన్ని చేసినటువంటి మిమ్మల్ని క్షమించిన ఇంక మీదట మీకు ఒక్క 50 పైస రాదు. తిండి తప్ప మరోటి మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మీకు తిండి పెడతాం, 50 పైస అంకనివ్వం. ఎక్కడైనా మీరు జూదమాడినట్టు తెలిసిందో ఇంట్లోకి రానివ్వను అన్నాడు. వాళ్ళు సిగ్గుపడి బయటికి వెళ్ళిపోయారు. దాంతో ఆగ్రహించారు, ఒరే మనమంటూ లేకపోతే అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చేవాడురా? మన వల్ల జన్మించి మన వల్ల ఏమో ఈ సంపాదన అంతా సంపాదించుకుని అంత గుమ్మడికాయంత బంగారం రోజు వస్తుంది కదా, అందులోంచి దొండకాయంత బంగారం మనం ప్యాకెట్లో ఖర్చు పెడితే ఏమిటి నష్టం? లేదా ఓ కొబ్బరి కొండమంత ఖర్చు పెడితే ఏమి నష్టం? ఈ సొమ్ము ఏం పోతుంది? అసలు డబ్బిచ్చింది ఎందుకు భగవంతుడు? ఎందే డందము కందళిల్చు రహిచే ఏకాగ్రత నిర్వృతి జల్దు కుంభగత ప్రదీప కళికా శ్రీదోప ఎందెందుబోకెందే నింద్రియముల్ సుఖింపదను ఆ ఇంపే పరబ్రహ్మము ఆనందో బ్రహ్మయటల్న ప్రాతదు అంతర్బుద్ధిను ఇంపుమా. ఎక్కడ మనస్సు
ఆనందం చెందుతుందో, మన ఇంద్రియాలకు దేనివల్ల తృప్తి కలుగుతుందో అదే ఆనందం. ఆనందమే పరబ్రహ్మం. కాబట్టి మానసికంగా ఇంద్రియాలకు వాటికి ఏ ఆనందం కలిగితే ఆనందాన్ని పొందేయడమే. ఇదిట్లాంటి వీళ్ళ తెలివితేటలో ఒక్కొక్కడికి తింటే ఆనందం, ఒకటికి పేకాడితే ఆనందం, ఒకటి కాఫీ తాగితే ఆనందం. ఈ ఇంద్రియాలు తాత్కాలికంగా దేనివల్ల తృప్తి చెందుతాయో అది ఆనందము, ఆనందమే పరబ్రహ్మ స్వరూపంట అనుకుని ఆనందో బ్రహ్మ అంటుంది వేదం. కాబట్టి వేదమే ఆనందం బ్రహ్మం అన్నప్పుడు మనం ఈ రకమైన ఆనందం పొందితే తప్పేమిటి అని ఆలోచించి ఈ కొడుకున్నంత వరకు మన ఆటలు సాగవని ఓ రోజున కొడుకును పిలిచి అన్నారట, నాయన పుత్ర నీ ధర్మమాని మేము బాగుపడ్డాం, కానీ మాకు చిన్న మొక్కున్నది, ఆ మొక్కు తీర్చాలయ్యా నువ్వు. అయ్య బాబ నా తండ్రులు బాగుబడి మొక్కుకున్నారంటే ఎంత గొప్ప విషయం, మొక్కు టక్కున తీర్చేస్తాను చెప్పండి ఏమిటన్నట్టు. అవు ఏం లేదు, ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద కొండ ఉంది, ఖాళీ కొండ. ఆ ఖాళీగిరి దగ్గరికి వెళ్ళి ఆ కొండ మీద ఉన్న అమ్మవారిని ఒంటరిగా నువ్వు అక్కడే వెళ్ళి దండం చేసుకుని తలనీలాలు ఇవ్వాలి, అది మా కోరిక అన్నారు. మీరు బాగుపడితే 10 కిలోమీటర్లు నడిచేయడం నాకు పెద్ద కష్టమా, ఇప్పుడే వెడుతున్నాను అని పాపం వీడు బయలుదేరాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళాట. ఆ దుర్గమమైన అరణ్యం, కీకారణ్యం అది, ఎటు తూచిన సింహ శర మత్తే బాది అకీర్ణమై ఉన్నది. భయంకరమైన కోతలు ఒక పక్కన నుంచి, పైనుంచి కిందకి సూర్య రశ్మి కూడా త్వర పడనటువంటి దట్టంగా అల్లుకుపోయాయి చెట్లు. అటువంటి చోట ఈయన కొండ మీదకి వెళ్ళాట. అలా వెడుతూ ఉంటే లంకేశారి పదాంకితంబులు జరాలంకార కూలంకషల్ పంకేజాకర సంకులాంతరముల ప్రవ్యక్త దివ్యాంగనా సంకేతంబులు మీనకేతన ధనుష్టంకార శంకావహ ఛంకారాళి కులంబులుం కల మహాశైలాటవీ వీధులం. ఒకప్పుడు అరణ్యంలో తిరుగుతూ, దండకారణ్యంలో తిరుగుతూ రామచంద్రుడు ఆ వేపు నుంచి వచ్చాడు. అంచేత రామచంద్ర ప్రభు యొక్క పాదాల గుర్తులున్నాయటక్కడ. అటూ ఇటూ తిరుగుతూ ఉన్న చేపలు, కొంగలు మొదలైన వాటితో ఉన్న సరస్సులున్నాయట. దేవతా స్త్రీలు సంకేతాలు ఏర్పాటు చేసుకోబడినటువంటి చోట్లట. మన్మధుడు అక్కడ ఎవడైనా చేరితే వాడి మీద బాణం కొడతాట. అంత అందమైన ప్రదేశాలు అన్నమాట. చూడగానే ప్రతివాడికి ఒకనొక విరహవేదన కలుగుతుంది. అటువంటి ప్రదేశమట. జుమ్మని చంకారం చేస్తూ నిరంతరం అటూ ఇటూ తిరుగుతూ ఉన్నటువంటి తుమ్మెదల గుంపులు తెగ ఉన్నాయటక్కడ. అలాంటి చోట వెడితే ఎత్తైన కొండ మీద ఒక్క ప్రాచీన కాలంలో ఉండే అమ్మవారి భద్రకాళి ఆలయం కనపడింది. ఎవరికైనా సత్వగుణం కావాలి, శాంతం కావాలి అనుకున్నవాడు ఆ భద్రకాళిని ఉపాసిస్తాడు. మీరు ఎక్కడైనా చూడండి, రామకృష్ణ పరమహంస ఆరాధించింది అమ్మవారు కాళికని, కాళిదాసు ఆరాధించింది కాళికని, రామకృష్ణ తెనాలి రామకృష్ణ కవి గారు ఆరాధించింది కాళికని. నిజమైన మోక్షం పొందాలనుకున్నవాడు భద్రకాళిని ఆరాధించాలి. దానికి ఒక రహస్యం ఉన్నది, ఆ రహస్యం క్రమేపీ వస్తుంది. ఇప్పుడు అక్కర్లా, అట్టే పెట్టుకుందాం. ఆ భద్రకాళీదేవి యొక్క రూపం అద్భుతంగా ఉన్నదట. దాన్ని చూడటంతో ఒళ్ళు చెల్లనిపించింది, బ్రహ్మానందం చెందిపోయాడు ఈయన. రెండు చేతులు జోడించాడు ఒక్కసారిగా, ఆ జగన్మాత యొక్క నమస్కారం చేశాట. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ వా పాలినీయాచ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాతో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిచారాదితాళం కరోతు. హే జగన్మాత, మహాతల్లి, ఈ సృష్టి స్థితి లయము మొదలైనటువంటి మూడు కారణాలు నీ వల్ల ఆవిర్భవించాయి. పరా ప్రత్యక్ పశ్యంతి మధ్యమ వైఖరి అనే రూపాలతో విహరించేటటువంటి తల్లివి నువ్వు. విధి హరి గిరిసుల చేత ఆరాధింపబడతావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిన్ను ధ్యానం చేస్తారు. నీ కృప కించిత్తు ప్రసరించిందో ప్రతివాడు మహాపండితుడిలాగా ప్రవచిస్తాడు. నువ్వు కొంచెం తప్పుకున్నావో మహానుభావుడు కూడా ఎందుకు కొరగాకుండా పోతాడు. ఇంత సొంత అనుగ్రహించావో కలియుగంలో కూడా కృతయుగ ధర్మాలు వస్తాయి. నీ అనుగ్రహం లేకపోతే కృతయుగంలో కూడా కలియుగ ధర్మాలు ఏర్పడతాయి. అటువంటి నిన్ను, సమస్త ఋషుల చేత స్తుతింపబడే నిన్ను, ఏకాంత ప్రదేశంలో మహాశైలం మీద ఉన్నటువంటి నిన్ను, నా మనస్సు అనేటటువంటి పుష్పాన్ని అర్పించి పూజిస్తున్నా. మనస్సు అనే పుష్పాన్ని అర్పించకుండా నిన్ను పూజించిన వాళ్ళు మోక్షాన్ని పొందలేరు, నీ అనుగ్రహాన్ని పొందలేరు. కొంతమందిట ఎక్కడెక్కడి నుంచో పువ్వులు పట్టుకొస్తారు, అమ్మవారికి వేస్తారు, మల్లెలు పట్టుకొస్తారు, చెంపకాలు పట్టుకొస్తారు, పాటలీ పుష్పాలు అంటే గులాబీలు పట్టుకొస్తారు, ఏవేవేవో రకరకాల పుష్పాలు తెస్తారు. ఎక్కడా ఎవరూ ఏ రకంగానూ తేలేని పుష్పాలు తెచ్చి ఎవరూ ఇవ్వలేనటువంటి గొప్ప వస్తువులతో అద్భుతంగా అర్చించామనే కీర్తి పొందడానికి కొంతమంది చేస్తారు. కానీ శంకరాచార్యులు వారు అంటారు, ఇవి కాదట ముఖ్యం. ఏమిటది? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైక్యం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమగో. హే పరమేశ్వర, మానవుడు ఎత్తైన కొండలెక్కి అక్కడి నుంచి పుష్పాలు తెస్తాడు, లోతైన తటాకాలలో చెరువులలో ఉండే పువ్వులు తెస్తాడు, ఇంకేవేవో చేస్తాడు, అడవుల్లో తిరుగుతాడు. ఇక్కడ ఉన్నది ముఖ్యమైన పుష్పం మనస్సనే పుష్పం. ఇది ఇవ్వడు, అసలు భక్తిని ఇవ్వలేదు వాడి దగ్గర. ఉత్పత్తి పువ్వులతో ఎన్ని పూజలు చేసినా దండుగా ఈ మనస్పుష్పాన్ని సమర్పించినంత వరకు నువ్వు ప్రత్యక్షం కావు. ఇది ఇచ్చాడో వాడు సుఖావస్థను పొందుతాడు, ఏం సందేహం లేదు. కాబట్టి ఇది ఇవ్వాలి. అమ్మా భద్రకాళి, ఈ నా మనస్సును నీకు అర్పిస్తున్నాను, మా తండ్రులు మొక్కుకున్నారట నా జుట్టు నీకు ఇవ్వాలి అని. ఇదిగో అని కత్తి తీసి ఆ జుట్టు కొయ్యబోతూ ఉండగా వెనక నుంచి ఓ డాజన్ మంది ఉన్నారట. వీళ్ళ దొంపదగా ఒక్కొక్కడు ఎలా ఉన్నారు అంటే అచ్చుపో ఎవడినటువంటి ఒకనొక జంతువుల్లా ఉన్నారట. అలాగని చెప్పి మనుషులు ఎలా ఉన్నారు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంత నల్లగా నువ్వుల్లో ఉన్నారు. ఈ డజన్ మంది చేతుల్లోనూ దుడ్డుకర్రలు, అవి దుడ్డుకర్రల భీముడి చేతుల్లో గదల్లా ఉన్నాయి. ఒక్కొక్కడి చేతిలో ఇంత వెడల్పు కత్తులట. వాళ్ళు వచ్చి అమాంతంగా వీడు పట్టుకున్నారు, వీడు తెల్లబోయాడు. ఎవరండి బాబు మీరు హఠాత్తుగా చేతులు పట్టుకున్నారు, అమ్మవారికి జుట్టు ఇవ్వాలన్నారట. వారి వెర్రి మొగమా, జుట్టేం కరమరా, ఈ జుట్టు ఉన్న మెడ ఇచ్చేస్తున్నాం, పుచ్చే ఇచ్చేస్తున్నాం, మేము ఇస్తున్నాం, కళ్ళు మూసుకున్నారట. నేనేం అన్యాయం చేశాను బాబు, మీరేమన్నా బలుడిచ్చేవాళ్ళు అన్నట. బలిచ్చేవాళ్ళం కాదు మేమెవరం, మీ నాన్నగారులు ముగ్గురు కలిసి మీ తండ్రులు మాకు క్యాష్ ఇచ్చారు, లంచం ఇచ్చారు నిన్ను చంపమని. మీ తండ్రులు చెప్పారు కాబట్టి మేము చంపేస్తున్నాం అన్నారట. వీడి గుండెలు చల్లుమన్నాయి. చచ్చిపోతున్నామని బెంగతో చల్లుమని లేదు, తన కన్న తల్లిదండ్రులు మహానుభావులు పాపం. ఒకప్పుడేమో తల్లుల్ని వదిలేశారు, మళ్ళీ వాళ్ళు ఏదో తిండి కోసం వస్తే చక్కగా ఇంట్లో చేర్చి బుద్ధిగా ఉండండి అని బుద్ధి చెప్పినందుకు, డబ్బివ్వనందుకు కొడుకుని చంపబోన్నారట. ఏమిటి కారణము అని అర్థం కాలేదు దీనికి. అప్పటికే కలిపురుషుడు వచ్చాడని విషయం తెలియదు. తండ్రులు కొడుకులు చంపుకుంటారని, కొడుకులు చంపు తండ్రులు చంపుకుంటారని, తండ్రి మీద కొడుకు దావా వేస్తాడని, కొడుకు మీద తండ్రి దావా వేస్తాడని, ఇవన్నీ అప్పటికి తెలియవు పాప ఆయనకి. ఇంకా అందుకని తెల్లబోయి, అయితే మా తండ్రులు స్వయంగా చంపమన్నారా, ఎంత విచిత్రం ఇది అనుకున్నాడు. ఇంతలో దొంగలకి చూడండి, అది విశేషం, అమ్మవారి అనుగ్రహం ఉంది ఇతనికి, ఇతను మహాపురుషుడయ్యే యోగం ఉంది. ఇవాళ మనకి ఒక కథాక్రమాన్ని తెలియజేసే ఆవశ్యకత ఉన్నది. అందుకని అమ్మవారు ఈ దొంగల్లో ప్రవేశించింది కాబోలు, వాళ్ళు చంపలేక కత్తులు దింపి
అయ్యా ఎందుకో కానీ మీ ముఖం చూస్తే మిమ్మల్ని చంపలేకపోతున్నామండి, మరి మీ తండ్రులు ఆజ్ఞండి. సరే మాకు డబ్బు కావాలి, మేము వెనక్కి వెడితే మిగతా డబ్బు మా కాంట్రాక్ట్ డబ్బు అని ఉంటుందిగా, మేము వెళ్ళి మిమ్మల్ని చంపి ఆయనకి ఆనవాలు చూపిస్తేనే డబ్బు ఇస్తారు, మిమ్మల్ని చంపలేకపోతున్నాం. మీ ఒంటి మీద ఉండే నగలు నట్రా కిరీటాలు గట్రా మాకు ఇచ్చేయండి, మిమ్మల్ని వదిలేసిపోతాం అన్నారు. అక్కడ అప్పుడు ఇతను అమ్మవారికే చూశాడు, అమ్మవారి కళ్ళల్లోంచి ఒక తెలియనటువంటి సన్నని కాంతి వచ్చి దొంగల్లో ప్రవేశించింది. వాళ్ళ దృష్టివంతులు, అందుకనే వాళ్ళలో శాంతరసం వచ్చేసింది. ఇతను ఈ నగలు ఇచ్చాడు, ఏం చేస్తారు మీరు అనగానే వాళ్ళలో ఒక నోరెత్తబోయేలోపు రెండో వాడు అన్నట్ట, అయ్యా ఇంత పూర్వం అయితే వీటితో మా పెళ్ళాం బిడ్డలు పోషించుకునేవాళ్ళం, ఇంకా మేము మా పెళ్ళాం బిడ్డలు పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తాం, ఈ డబ్బుని పట్టుకెళ్ళి అమ్మవారికే మేము మళ్ళీ వస్తువులు చేయిస్తాం అన్నట్ట. అలా క్రమేపీ మార్పు చెంది దొంగలు వెళ్ళిపోయారు. ఇక ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు ఇతనికి. ఇంటికి వెళ్ళి తన తండ్రుల ముఖం చూసి ఏం మాట్లాడాలి ఛీ అని విరక్తి చెంది అలా ముందుకు వెళ్ళిపోతున్నట్ట. అలా వెళ్ళిపోతున్నాయని ఏం చేస్తున్నాడో రేపటి రోజు కార్యక్రమంలో మనం వివరించుకుందాం. రేపు ఇంకా ఎన్నెన్నో వింతలు విశేషాలతో విచిత్రమైన కథ కథనములతో ఎక్కడా మనం వినడానికి కూడా దొరకనటువంటి కథలు ఇందులో ఉంటాయి. అనేక వ్రతాలు మహాత్మ్యాలు చాలా గొప్పదిలండి భవిష్యత్ పురాణం. అటువంటి దానితో రేపటి రోజు 6:30 కల్లా మనం సిద్ధంగా ఉందాం. నేను సిద్ధంగా ఉంటాను, వీళ్ళు వేదిక ఖాళీ చేయకపోతే నేనేం చేయలేను. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు హరి ఓం తత్సత్.
ప్రణవస్వరూపసుముఖీం శ్రీచక్రసంవాసినీం శ్రీమద్వాగ్భవకూటబీజనిలయాం ఐంకారమూలాత్మికాం సౌహకారామలమధ్యకూటలసితాం హ్రీంకారవాచ్యాం పరాం సేవేహం లలితాం విభూతికలితాం క్లీం కీలకం మాతరం శ్రీమత్పర్వతరాట్సుతా ప్రియసుతం సేవే జగద్వ్యాపినం ఆర్తత్రాణపరాయణం శుభకరం స్వానందసందాయకం విఘ్నఘ్నం స్వవశీకృతేంద్రియచయం విద్యావచోదాయకం గం 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 గణనాయకం గజముఖం సిద్ధిప్రదం బుద్ధిదం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయైతి నమః. బుధవారం భవిష్యత్ పురాణంలో బీహార్ రాష్ట్రం చర్చకు వస్తూ ప్రాచీన కాలంలో దీనిని మగధ అని పిలిచేవారని, ఆనాడు దీనికి రాజధాని పాటలీపుత్రం అని, ఇవాళ అదే పాట్నా అయ్యిందని చెప్పుకుంటూ ఆ సందర్భంగా ద్వితీయ ఖండంలో ఉన్న ఆ నగరానికి సంబంధించిన ఒకనొక చరిత్ర ముచ్చటించుకుంటున్నాం. అందులో పుత్రకుడనేవాడు సొంత తల్లిదండ్రులు ఎంతో తాను శ్రద్ధాసక్తులతో చూసుకునేటటువంటి తల్లులకు తండ్రులు ద్రోహం చేసినప్పటికీ వాళ్ళని ఆదరించి చివరికి ఆ తండ్రుల ద్వారా హత్య గావింపబడ్డానికి నిర్ణయమైనప్పుడు తండ్రులు కాబట్టి వాళ్ళ మీద ద్వేషం పెంచుకుని వాళ్ళనేం చేయడానికి మనస్సు రాక నగరానికి తిరిగి వెళ్ళక ఏదో తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు అరణ్య మార్గంలో. అలా వెడుతూ 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 చివరికి ఈ ప్రయాగ క్షేత్రం దగ్గరికి చేరాట. ఆ ప్రదేశంలో ఓ పూటకోళ్ళవ్వ ఉంటే ఆ పూటకోళ్ళవ్వ ఇంటి దగ్గర భోజనానికి ఏర్పాటు చేయించుకుని కాలక్షేపం చేస్తున్నాడు. ఒకరోజున ఉదయం ఆ నదులన్నీ కలిసేటటువంటి పవిత్ర సంగమ స్థానంలో స్నానం చేయడానికి అక్కడికి వెళితే ఒక ఇద్దరు అన్నగంబులు కొట్టుకుంటున్నారట. అతను అనుకున్నాడు, ఇదేం కలియుగం, అన్నదమ్ములు కొట్టుకోవడం, తండ్రి కొడుకును చంపించాలనుకోవడం, కొడుకు తండ్రిని చంపించాలనుకోవడం, భార్యను భర్త మోసం చేయ, భర్తని భార్య మోసం చేయడం, అసలు ఈ ప్రేమ బంధాలు వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుందని మనసులో దుఃఖం కలిగింది. తండ్రులు గుర్తుకొచ్చారు, తన తండ్రులే తనని చంపించాలని చేసినటువంటి ప్రయత్నం అంతా ఒక్కసారి స్ఫురణకు రాగానే ఈ అన్నదమ్ముల పోరాటం మీద అతనికి చాలా అసహ్యం కలిగిందిట. సరే దగ్గరికి వెళ్ళాడు. ఏమండి ఎందుకు కొట్టుకుతూ వస్తున్నారు మీ ఇద్దరునని, నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు, ఏం కావాలిరా మీకు అన్నాడు ఈయన. అవి ఏం చెప్పమంటారండి, మా తండ్రి గారు గొప్ప తపస్సు చేశాడండి, ఆ తపస్సుతోటి మూడు వస్తువులు సాధించాడు, ఈ మూడు వస్తువులు ఎలా పంచుకోవాలా అని ఒక సందేహం మాకు వచ్చింది, అంచేత కొట్టుకుంటున్నాం అన్నారట. ఏమిటా మూడు వస్తువులు అని అడిగాడు ఈయన. ఇదో సంచి అండి, ఈ సంచిని నేలకేసి పెట్టి తిరగేసి కర్రతో బాత్తే అందులోంచి గలగలా డబ్బులు రాలుతూ ఉంటాయి, బంగారపు కాసులు. ఇదో కర్రండి, ఈ కర్రతోటి నేల మీద ఏ వస్తువుని గీసినా ఆ వస్తువు ఆకారాన్ని ప్రాణాన్ని ధరిస్తుంది. ఓ మనిషి బొమ్మ గీస్తే వాడు మనిషి కూర్చుంటాడు, అది కర్రకుంది లక్షణం. ఇక ఇక్కడ ఈ చెప్పులు కనపడుతున్నాయి చూశారు, ఈ జత చెప్పులు, ఇవి కాళ్ళకు తొడుక్కుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి నిమిషం మాత్రంలో చేరిపోతాం, అది ఈ చెప్పుల ప్రభావం. ఈ పంచుకోవడంలో కర్రకి చెప్పులకి పోటీ పెద్దలేదు, కానీ సంచి నాకే కావాలంటే నాకే కావాలని మేము కొట్టుకు వస్తున్నాం, మీరే చెప్పండి, పెద్దవాడిని నాకే రావాలి కదా అన్నాడు పెద్దాడు, చిన్నాడి కనుక నాకే రావాలి కదా సంచి అంటాడు రెండో వాడు. నవ్వాడు ఈయన, ఇదిగో నేను ఈ చేతిలో ఉండేటటువంటి రాతిని బలంగా విసురుతా, పరిగెత్తుకు వెళ్ళి ఆ రాయిని ఎవరు ముందుగా ఇక్కడికి తీసుకొని వస్తారో వాళ్ళకి సంచి ఇచ్చేస్తాను, సిద్ధమేనా అన్నట్ట. ఓ మే ఇద్దరం సిద్ధమన్నారు వాళ్ళు. వెంటనే ఓ రాయి తీసుకుని విసిరాడు, అది ఎక్కడో పడింది. వీళ్ళు అక్కడికి పరిగెత్తుకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేలోపు రెండు చెప్పులు కాళ్ళకు తొడుక్కునే కర్ర చేత్తో పట్టుకుని సంచి తంకకి తగిలించుకుని జై పరమేశ్వర అని పూటకోళ్ళవాడి ఇంటికి వచ్చాడు. పిల్లి తగు పెట్ట తీర్చింది ఇటు మధ్యలో. అలా ఈయన కాస్త ఎత్తుకుపోయాడు. నిజానికి ఈయన లక్షణాలు అవి కావు, అన్నదమ్ములు డబ్బు కోసం కొట్టుకునేటటువంటి అసహ్యకరమైన సంఘటన వల్ల వాళ్ళ మీద కోపం కలిగి పనిచేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పూటకోళ్ళమ్మ దగ్గర భోజనం చేస్తూ ఆవిడకి కావలసినటువంటి డబ్బు ఇస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఆ పూటకోళ్ళమ్మ అందిట, బాబు నేను ఇక్కడ ఈ ప్రయాగ క్షేత్రానికి మహారాజు గారి కూతురు ఒక ఆవిడ ఉన్నది యువరాణి, ఆవిడకు రోజు పుష్పమాలలు అల్లుతాను, ఈ పూలమాలలు అల్లడానికి వాళ్ళ నా దగ్గర దారం లేకుండా ఉంది, కాబట్టి నేను బజారుకి వెళ్ళి దారం తెస్తాను, అంతవరకు ఇంట్లో కాపలాకాయి అందిట. ఈయనన్నాడు, పూలమాలలు అల్లాలంటే దారం ఎక్కర్లేదు, నేను చమత్కారం చేస్తాను చూడని చెప్పి దొడ్లో అరట చెట్టులోంచి వచ్చే ఎండిపోయే ఆకు కాడలు చీల్చి దాంతో అందంగా మాలలు కట్టాట. ఎంత బాగున్నాయంటే ఎటువంటి వాళ్ళు కూడా అసలు ఆ స్త్రీలు కూడా అలాగా ఆ మాలలు కట్టలేరట. దాంతో ఆవిడ ఆనందపడిపోయి యువరాణికి ఇచ్చింది. తిరిగి వచ్చేందిట, ఓ అబ్బాయి నువ్వు ఎవరో ఏమిటో నీ పేరు తెలియదు, ఏదో పూటకోళ్ళ ఉండి కనుక భోజనం పెడుతున్నావు, నువ్వు దానికి తగినటువంటి డబ్బు ఇస్తున్నావు, ఇవాళ నువ్వు అరటికి సంబంధించిన పీచుతోటి కట్టిన ఈ మాలలు మా యువరాణి గారికి ఇస్తే ఆవిడ బ్రహ్మానంద పడిపోయింది. అవ్వా నువ్వు కట్టిన మాలలు కావు అంది ఆవిడ. అవునమ్మా నాకు కొడుకున్నాడు ఇంట్లో దత్తుడు, వాడు కట్టాడన్నాను. ఆవిడ నిన్ను చూడాలని కోరుతోంది పదే పదే. కానీ నువ్వు గనక అంతఃపురం కేసి కన్నెత్తి చూసావో ప్రమాదం. పురుషులు అనేవాళ్ళు అసలు అక్కడికి వెళ్ళడానికి వీలేదు, మా మహారాజు గారి కట్టడది కాబట్టి కుదరదమ్మా అని చెప్పి వచ్చేసాను. నీకెందుకని ముందే చెబుతున్నానంటే, ఈ యువరాణి గారు ఏదో సమయంలో నీ కౌరు పెట్టతనే లేనప్పుడు నువ్వు ఐసర బజ్జ రాణిగారు పిలిచారు కదా అని చెప్పి ఊపుకుని వెళ్ళిపోయేవంటి చేతులు, తర్వాత తలకాయ తీసేస్తారు జాగ్రత్త అని చెప్పడానికి వచ్చాను. వెళ్ళకని ఆయన అటుకేసి అందట సరే ఓ రెండు మూడు రోజులు నేను దండలు కట్టాడు. నాలుగవ రోజు ఈయనకే చూడాలి అనిపించిందట యువరాణి గారు, అందుకని చెప్పులు తొడుక్కుని అర్ధరాత్రి వాళ్ళ అక్కడికి వెళ్ళిపోయాడు అంతఃపురానికి. ఆ యువరాణికి నిద్రపోతున్నటువంటి ఆవిడకి గంధం చిలకరిస్తే ఆవిడకు మెలకు వచ్చింది. కస్త్వం అని అడిగిందట ఆవిడ సంస్కృత భాషలో, ఎవరు నీవు? వెంటనే ఈయన అన్నాడు, మాలికా నిర్మాణకోహం, నీవు ఏ మాల అయితే ధరించావో ఈ మూడు రోజులుగా ఆ మాలలు కట్టినవాడు నేనే. వెంటనే ఆవిడ ఆశ్చర్యపోయిందట, మాలలు కట్టుకునేవాడు అంటే ఏదో వ్యాపారస్తులు అనుకున్నాను, ఇటువంటి మహాసౌందర్యవంతుడు మంచి సంస్కృత పండితుడు అయి ఉంటాడని ఊహించలేదు ఆవిడ. మరి ఆకాశగమనం ఎలా వచ్చింది అంటే విషయం చెప్పాడు. ఆ రకంగా క్రమేపీ వాళ్ళ మధ్యలో ప్రేమ అంకురించింది. సరే అంతఃపురంలోకి ఎవరో తెలియకుండా పెడుతున్నా రాజభట్లు ఊరుకోరుగా, కాబట్టి గోడచారులు ఎలాగో పసిగట్టి రాజుగారికి ఈ విషయాన్ని అందించారట. ఎవడో అర్ధరాత్రి పూట పురుషుడు వస్తున్నాడు ప్రతిరోజు. వెంటనే రాజుగారు ఒక అర్ధరాత్రి వేళ చుట్టూత కాపలా పెట్టించి అక్కడికి వచ్చినటువంటి పుత్రకుడిని పట్టుకున్నట. వెంటనే పుత్రకుడు, మహారాజా నాకేం కోరిక లేదండి, ఆఖరి కోరిక ఒకటి తీర్చండి. మీరు ఎలాగో ఈ అంతఃపురంలోకి వచ్చిన వాళ్ళకి మరణశిక్ష వేస్తారు కదా, చచ్చే ముందు ఎవడైనా ఒక కోరిక కోరుకుంటాడు, నేను కూడా ఒక కోరిక కోరుతానన్నట. సరే రాజుగారు అన్నారు, మరణశిక్ష వేయబడినటువంటి వాడు ఏదైనా కోరుకుంటే ప్రాణభిక్ష పెట్టడం అనేది తప్ప మిగతా ఏ కోరికైనా తీర్చవచ్చు, ఏం కావాలో కోరుకో. ఏం లేదండి, నా చెప్పులు వేసుకుని చచ్చిపోవాలని ఉందండి నాకన్నట. సరే బానే ఉంది, వేసుకో చెప్పులు వేసుకుని చచ్చిపోతానంటే ఎవడు కాదంటాడు, చెప్పులు కాకపోతే బూట్లు వేసుకునైనా చావు అనుకుని ఆయన వేసుకో చెప్పులు అన్నట. కాళ్ళకి చెప్పులు వేసుకున్నాడు, కర్ర సంచి చేతికి తగిలించుకున్నాడు, జై పరమేశ్వర అని అంతఃపురంలోకి ఎగిరిపోయాట. అక్కడ యువరాణి గారిని కూడా ఎక్కించుకున్నాడు భుజాల మీద, అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. ఇదిగో ఇప్పుడు ఆ గంగానదీ తీరంలో మనం మగధాన్ని పిలిచే చోటుకి వచ్చి ఈ దుడ్డుకర్రతోటి అద్భుతమైనటువంటి భవనాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటి సమస్త పరివారాన్ని బొమ్మలు బొమ్మలుగా చిత్రీకరించాట. ఆయన గీసింది గీసినట్టే ప్రాణం వచ్చేసింది. బిల్డింగ్ బొమ్మ గీస్తే బిల్డింగ్ లేచిపోయింది, ఏనుగు గీస్తే ఏనుగు అయ్యింది, గుర్రం గీస్తే గుర్రం అయ్యింది, భటుడైతే భటుడయ్యాడు. అదిగో ఆ నగరానికి ఈయన ఒక పేరు పెట్టాడు. యువరాణి గారి పేరు పాటలి, ఇతని పేరు పుత్రకుడు. ఈ ఇద్దరు పేర్లు కలిపి పాటలీ పుత్రకము అని పేరు పెట్టాడు. ఆ కాన్నా కా తీసేసిన అర్థం ఒకటే కనుక పాటలీ పుత్రం అయ్యింది చివరికది. ఆ నగరాన్ని ఈ ఇద్దరు దాదాపు 500 సంవత్సరాల కాలం పరిపాలించారట. ఆ తరువాత ఆ సంతానం వెళ్ళిపోయింది. ఇంతకు పూర్వం ఈ మగధ దేశాన్ని దానిని ఎంతరెందరో పరిపాలించారు. జరాసంధుడి పూర్వీకులు కూడా దాన్నే పరిపాలించారు. కానీ రాజధాని పాటలీపుత్రం అనేది పాటలీపుత్రకుల యొక్క పేర్లతో ఏర్పడింది, కాబట్టి అక్కడ నుంచి పాటలీపుత్రం క్రమేపీ పాట్నా అయింది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరిగిందట. అదేమిటంటే, ఈ బొమ్మలు గీసేటప్పుడు సింహాసనముతో ఉండేటటువంటి ప్రధాన అంతఃపుర రాజభవనాలు గీసిన ముహూర్తం కేవలము 3000 సంవత్సరాల ఆయుష్ ప్రమాణం మాత్రమే కలిగి ఉన్నాయట. ఆ తరువాతది విస్ఫోటనానికి గురవుతుంది ఆనాడు గీసినటువంటి ముహూర్త బల ప్రకారం. అది ఒక 12 సంవత్సరాల్లో ఆ ప్రమాణం పూర్తిగా పోతుంది. కాబట్టి నేటికి పుష్కర కాలం గడిచాక పాటలీపుత్ర నగరం అంతా కూడా 5 వివిధమైనటువంటి కారణాలతో ధ్వంసం అవుతుంది. అక్కడ కొత్త నగరం మళ్ళీ నిర్మింపబడబోతుంది. తర్వాత అక్కడ మత కల్లోలాలతో ఒకళ్ళనొకడు నరుక్కుని సగం ప్రజానీకం మరణిస్తారట. మందుగుండు సామగ్రితో బాంబులు మొదలైనటువంటి వాటితో పేల్చుకుని మరికొంతమంది మరణిస్తారట. నదికి భయంకరమైనటువంటి వరదలు రావడం వల్ల కొంతమంది మరణిస్తారట.
అక్కడ స్థాపింపబడినటువంటి పరిశ్రమలు ప్రమాదానికి గురై మరికొంతమంది మరణిస్తారట. రోగాలు విపరీతంగా పెరిగిపోయి కొంతమంది మరణిస్తారట. చివరికి పాటలీపుత్ర నగరంలో దాదాపు 12,000 మంది మాత్రం మిగిలి హాహాకారాలు చేసుకుంటూ అక్కడ నుంచి పరుగు పరుగున ఆ నగరాన్ని విడిచిపెట్టి గంగానదీ తీరానికి వస్తారు. అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసి నిర్మించుకుని మళ్ళీ వ్యవసాయానికి తగినటువంటి కార్యక్రమాలు మొదలు పెడతారట. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఈ పాటలీపుత్ర నగరానికి దీటైనటువంటి ఒక నగరాన్ని ఆ తీరంలోనే నిర్మిస్తారట. కాబట్టి ఈ పాటలీపుత్ర నగరం మనం 12 సంవత్సరాల తర్వాత ఇక మళ్ళీ చూడలేము. అంటే పూర్వం ఉండేటటువంటి ఆకారాన్ని చూడలేము. నేల ఉండొచ్చు, ఏవో గుడిసి ఉండొచ్చు, లేకపోతే కొండ మిగలచ్చు. ఇప్పుడున్నటువంటి సౌందర్యవంతమైనటువంటి ఆ నగరం మాత్రం శుద్ధిగా ఉండదట. ఈ నగరంలో ఎక్కువ జన నష్టం కరగకుండా ఉండాలి అంటే దానికి ఒక చిన్న మార్గం చెప్పారు. అదేమిటంటే ఆ నగరంలో అది ఎవళ్ళు చెయ్యా చేయరు. ఈ భవిష్యత్ పురాణంలో వింటాం మనంతా కథలుగా. సరదాగా ఏం జరుగుతుందో తెలుసుకుందో, తెలుసుకుంటే ఏమన్నా వీలుంటే మనకి పుణ్యం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఆచరిద్దాం అనేటటువంటి కోరికతో వీరేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు అని వేదవ్యాసుల వారు అన్నారు. నేను మాత్రం అండంలా. శివలింగాన్ని ఒక దాన్ని తీసుకుని పాటలీపుత్ర నగరంలో గనక ప్రతిష్ట చేసినట్టయితే ఆ లింగం యొక్క ప్రమాణం కూడా చెప్పాడు. 12 అంగుళాలు పొడవు ఉండాలట.